ఎఫెసీలకు రాసిన లేఖ. దైవేచ్ఛ వల్ల యేసుక్రీస్తు అపోస్తలుడు అయిన పౌలు నుండి యేసుక్రీస్తును విశ్వసించే ఎఫెస్సులోని పవిత్రులకు, మన ప్రభువైన యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహం శాంతి ప్రసాదించుగాక. మన యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు. మనము తన దృష్టియందు పవిత్రంగా ఏ తప్పు చేయకుండా ఉండాలని, ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమ వల్ల ఎన్నుకొన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే ఆయన ఉద్దేశ్యము. ఇలా చేయటమే ఆయన ఆనందం. కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తాను ప్రేమిస్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించుదాం. ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేశాడు. ఆయన తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చేయదలిచిన మర్మాన్ని తన ఇచ్చానుసారం మనకు తెలియచేశాడు. సరి అయిన సమయం రాగానే తాను పూర్తి చేయదలచిన దాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, అంటే భూలోకాన్ని పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు. అన్నీ ఆయన ఉద్దేశానుసారం ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము క్రీస్తులో ఐక్యత పొంది ఆయన ప్రజలుగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు మనకు రక్షణ ఇస్తాడని విశ్వసించిన వాళ్లలో మనము మొదటి వాళ్లము. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతించుదాం. మీరు రక్షణను గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ. తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకు వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది. ఈ కారణాన నేను మీకు యేసు ప్రభు పట్ల ఉన్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసుల పట్ల మీకున్న ప్రేమను గురించి విన్నప్పటి నుండి దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని తలచుకోవటం మానలేదు. నేను ఎల్లప్పుడూ మన క్రీస్తు ప్రభు యొక్క దేవుడు అయినా ఆ మహిమగల తండ్రి మీకు పరిశుద్ధాత్మను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్నిచ్చి దేవుణ్ణి తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. మీ మనోనేత్రాలు తెరుచుకోవాలని, మీరు ఆశిస్తున్న వారసత్వాన్ని గురించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఆ వారసత్వం మీకివ్వటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు ఆయన తన విశ్వాసులకు వాగ్దానం చేసిన ఆశీస్సులు ఎంత అద్భుతమైనవో మీరు చూడగలుగుతారు. క్రీస్తును విశ్వసించే మనలో పనిచేస్తున్న ఆయన శక్తి ఎంత ఉత్తమమైనదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన. ఈ శక్తి ద్వారా క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడివైపు కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు క్రీస్తుకి ఇచ్చిన స్థానం అన్ని హోదాల కన్నా, అన్ని అధికారాల కన్నా, అన్ని శక్తుల కన్నా, అన్ని రాజ్యాల కన్నా గొప్పది. అది ప్రస్తుతమున్న బిరుదుల కన్నా, భవిష్యత్తులో లభించే బిరుదుల కన్నా గొప్పది. దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచి ఆయన్ని సంఘానికి సంబంధించిన వాటన్నిటిపై అధిపతిగా నియమించాడు. సంఘము ఆయన శరీరం. ఆయన అన్నిటికీ అన్ని విధాలా పరిపూర్ణత కలిగిస్తాడు. సంఘం కూడా ఆయన వల్ల పరిపూర్ణత పొందుతుంది. ఎఫెసీయులకు 2. ఇక మీ విషయమా? ఇది వరలో మీరు మీ పాపాల్లో అతిక్రమాల్లో మరణించారు. అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించేవాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్లలో ఇప్పుడూ పనిచేస్తుంది. నిజానికి మనం కూడా మన మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంఛల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తిపరుచుకుంటున్న వాళ్లలా జీవించాము. కాబట్టి వాళ్లలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము. కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. మనకు యేసుక్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చేయటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. యేసుక్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు. మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా ఇచ్చాడు. అది మీ కృషి వల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసుక్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు. మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని సున్నతి చేయించుకోని వాళ్ళు అని అంటారు. తాము సున్నతి పొందిన వాళ్లైనందుకు వాళ్లు గర్విస్తూ ఉంటారు. వీళ్ల సున్నతి శారీరకమైనది, ఆత్మ వల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్లు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన వడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశ లేకుండా ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు. మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన ఇద్దరిని ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేశాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ల మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదుర్చాలని ఆయన ఉద్దేశ్యం. క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు మరియు దగ్గరగా ఉన్న వాళ్లకు శాంతి సువార్తను ప్రకటించాడు. ఆయన కారణంగా మన ఇద్దరికి తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్లే అవకాశం కలిగింది. అందువల్ల మీరిక మీదట పరులు కారు, పరదేశీయులు కారు, పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు, దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. మీరు కూడా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. ఆయన వల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభు పవిత్ర దేవాలయము. ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా ఇతరులతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ ఇంటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు. ఎఫెసీయులకు 3. అందువల్ల యూదులు కాని మీకోసం పౌలు అని నేను యేసుక్రీస్తు ఖైదీని అయ్యాను. దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే ఉంటారు. ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను ఇదివరకే క్లుప్తంగా మీకు రాశాను. క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వీకులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులైన అపోస్తలులకు ప్రవక్తలకు తెలియచేశాడు. ఆ రహస్యం ఏమిటంటే, సువార్త వల్ల యూదులు కానివాళ్లు ఇస్రాయేలు వాళ్లతో సహా వారసులవుతారు. వాళ్లు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్లు భాగస్థులు. ఇది సువార్త వల్ల సంభవిస్తోంది. దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను. దేవుని ప్రజలందరిలో నేను అదముణ్ణి, అయినా దేవుడు నాకీ వరం ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కానివాళ్లకు బోధించే అవకాశం నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు. అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకున్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయమని నాకు అప్పగించాడు. వాయుమండలంలో ఉన్న పాలకులకు, అధికారులకు, సంఘం ద్వారా అన్నిటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు ఇలా చేయాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకున్న దాన్ని ఇప్పుడు మన యేసుక్రీస్తు ద్వారా సాధించాడు. క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యత వల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షములో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము. మీకోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాల వల్ల మీకు గౌరవం లభిస్తుంది. ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. కనుక భూలోకములో, పరలోకములో ఉన్న విశ్వాసులందరూ ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచుమని వేడుకుంటున్నాను. అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుకుపోయేటట్లు చేయుమని, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయుమని ప్రార్థిస్తున్నాను. అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోగలుగుతారు. జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని, దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన. దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే ఇవ్వగలడు. ఇది మనలో పనిచేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. సంఘములో యేసుక్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక. ఆమేన్. ఎఫెసీయులకు 4. ప్రభు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించుమని ప్రభు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని వేళలా విధేయతగా శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతరుల తప్పులను ప్రేమతో క్షమించండి. శాంతి కలిగించిన బంధంతో పరిశుద్ధాత్మ ఇచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చేయండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదేవిధముగా ప్రభు ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆయనే అందరికీ తండ్రి, అందరికీ ప్రభువు, అందరిలో ఉన్నాడు, అందరి ద్వారా పనిచేస్తున్నాడు. క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికీ కృప ఇవ్వబడింది. అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది.
ఆయన పైకి వెళ్ళినప్పుడు బందితుల్ని వరుసగా తనతో తీసుకువెళ్ళాడు, మానవులకు వరాలిచ్చాడు.
ఆయన పైకి వెళ్ళాడు అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగివచ్చాడనే అర్థం కదా. క్రిందికి దిగివచ్చిన వాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి లోకాలన్నిటినీ నింపివేశాడు. కొందరు అపోస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘకాపరులు కావాలని, మరికొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్లకు తగిన వరాలిచ్చాడు. పవిత్రుల్ని సేవాకార్యాలకు సిద్ధం చేయాలని, దానివల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. అప్పుడు మనము విశ్వాసంతో దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము, అలలకు ఇటు అటు కొట్టుకొని పోము, గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము, కపటంతో కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాలా అభివృద్ధి చెంది శిరసైన క్రీస్తును చేరుకోవాలి. శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతి భాగం తన పని చేయటం వల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది. ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ల వలె జీవించకండి. వాళ్ల ఆలోచనలు నిరుపయోగమైనవి. వాళ్లు చీకట్లో ఉన్నారు. వాళ్లలో ఉన్న మూర్ఖత కారణంగా, వాళ్ల హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్లకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. వాళ్లు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది ఇది కాదు. మీరు యేసుని గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది, దాన్ని మరచిపోండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పుదారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. మీ బుద్ధులు మనసులు మారి మీలో నూతనత్వం రావాలి. దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి పవిత్రత ఉన్నాయి. మనమంతా ఒకే శరీరానికి చెందినవాళ్లము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి, సత్యమే మాట్లాడాలి.
మీరు మీ కోపంలో పాపం చేయకండి.
ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. సాతానుకు అవకాశం ఇవ్వకండి. దొంగలు ఇక మీదట దొంగతనం చేయరాదు. వాళ్లు తమ చేతుల్ని మంచి పనులు చేయటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్లు పేదవాళ్లకు సహాయం చేయగలుగుతారు. దుర్భాషలాడకండి. ఇతరుల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్లకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్న వాళ్లకు లాభం కలగాలి. మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. దయా దాక్షిణ్యాలు అలవర్చుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఇతరులను క్షమించండి. ఎఫెసీయులకు 5. మీరు దేవుని సంతానం, మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కోసం దేవునికి తనను తాను ధూపంగా బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటి వాళ్లను ప్రేమిస్తూ జీవించండి. కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. అంతేకాక మీరు బూతు మాటలు, అర్థం లేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్నివేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు. నిజానికి ఇలాంటి వాళ్లు విగ్రహారాధకులతో సమానము. ఇలాంటి వాళ్లు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు. ఒట్టి మాటలతో మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్లు శిక్షింపబడతారు. వాళ్లు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు, కాని ప్రభులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానం వలె జీవించండి. ఎందుకంటే వెలుగు నుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకుని ఆ ప్రకారము వెలుగు సంబంధుల వలె చేయండి. చీకటికి సంబంధించిన కార్యాలు చేయకండి, వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్న వాళ్లను గురించి అందరికీ చెప్పండి. అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది.
నిద్రిస్తున్న ఓ మనిషి మేలుకో, బ్రతికి లేచిరా, క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.
మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లా కాక బుద్ధిగలవారిలా జీవించండి. ఇవి మంచి రోజులు కావు, కనుక వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మూర్ఖంగా ప్రవర్తించకండి, ప్రభు ఆంతర్యాన్ని తెలుసుకోండి. మత్తు పదార్థాలు త్రాగుతూ త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది, కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ ప్రభువును మీ మనసులలో కీర్తిస్తూ స్తుతిగీతాలు, పాటలు పాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రి అయిన దేవునికి అన్నివేళలా కృతజ్ఞతలు చెల్లించండి. మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి, కనుక ఒకరికొకరు లోబడి ఉండండి. స్త్రీలు, మీరు ప్రభువు పట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తల పట్ల కూడా గౌరవం కనబరుస్తూ జీవించండి. క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరం లాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదేవిధంగా భర్త భార్యకు శిరస్సు లాంటివాడు. సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి. క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దానికోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమును నీళ్లతో కడిగాడు. సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు. దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా, మరకా మచ్చా లేకుండా, మరే తప్పు లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకొన్నాడు. అదేవిధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకున్న దానితో సమానము. సహజంగా ఎవరు తమ శరీరాన్ని ద్వేషించరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకుంటూ రక్షించుకుంటారు. అదేవిధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలము, కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు.
ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.
ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా ప్రతి ఒక్కడు తనను తాను ప్రేమించుకున్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి. ఎఫెసీయులకు 6. బిడ్డలారా, ప్రభు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచి పని.
మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి
అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడిన వాటిలో మొదటిది.
మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.
తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. దానికి మారుగా ప్రభు చెప్పిన మార్గాన్ని వాళ్లకు బోధించి అందులో శిక్షణనిచ్చి వాళ్లను పెంచాలి. బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి. వాళ్లకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చేయాలి. వాళ్ల అభిమానం సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్లు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్నివేళలా మీ పనులు మీరు చేయాలి. మీరు క్రీస్తు బానిసలు కనుక మనస్ఫూర్తిగా దైవేచ్ఛానుసారం చెయ్యండి. సంతోషంగా సేవ చేయండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభు సేవ చేస్తున్నట్లు భావించండి. ప్రభువు మనిషి చేసిన సేవను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస అయినా సరే లేక యజమాని అయినా సరే, ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. యజమానులు బానిసల పట్ల మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయపెట్టరాదు. మీ యజమాని వాళ్ల యజమాని పరలోకంలో ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు. చివరకు చెప్పేదేమిటంటే, ప్రభుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. సైతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటినీ ధరించండి. మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు, చీకటిని పాలించేవాళ్లతో, దానిపై అధికారమున్న వాళ్లతో, చీకటిలోని శక్తులతో, ఆకాశంలో కనిపించని దుష్ట శక్తులతో మనం పోరాడుతున్నాము. కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించగలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగములో మీరు నిలబడగలుగుతారు. కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని నీతి అనే కవచాన్ని ధరించండి. శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సైతాను ప్రయోగించే అగ్ని బాణాల్ని ఆర్పటానికి సిద్ధం కండి. రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ ఇచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. ప్రార్థనలు, విన్నపాలు పరిశుద్ధాత్మ ద్వారా చేయండి. అన్నివేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజల కోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ల కోసం అన్నివేళలా ప్రార్థించండి. నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. అప్పుడు నేను దైవ సందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. సంకెళ్లలో ఉన్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి. కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నా కోసం ప్రార్థించండి. ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడును మన ప్రియ సోదరుడైన తుకికు మీకు అన్నీ చెబుతాడు. అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో తెలుస్తుంది. మేము ఏ విధంగా ఉన్నామో మీరు తెలుసుకోవాలని, మరియు అతడు మీకు ప్రోత్సాహం కలిగించాలని అతన్ని నేను మీ దగ్గరకు పంపుతున్నాను. సోదరులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి ప్రేమ లభించుగాక. మన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్లకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక.